జీవమార్గము.
జీవాధిపతి నీవే, జీవపు మూర్త నీవే, జీవాధిపతి నీవే, జీవపు మూర్త నీవే, జీవ మార్గము నీవే, జీవ ప్రదాత నీవేగా, యేసు నీవేగా, యేసు నీవేగా, యేసు నీవేగా, యేసు నీవేగా, నా జీవ మార్గము, యేసు నీవేగా, నా జీవ మార్గము, జీవ
తనను సృష్టించిన దేవునికి దూరమైన మానవుడు శాంతి సమాధానాలు కోల్పోయాడు. అయితే ప్రేమగల దేవుడు ఆ మానవుని తన యొద్దకు చేర్చుకొనుటకు చేసిన మార్గమే ప్రభువైన యేసుని శిలో మార్గం. ఆయనే ఆ జీవమార్గం. ఆ జీవమార్గమును గూర్చి దైవజనులు అజరయ్య గారు సందేశమును అందిస్తారు.
జీవమార్గము కార్యక్రమమును వినుచున్నటువంటి సోదరి సోదరులకు ప్రభునామమున శుభములు. మీ ఉత్తరములు అందుతున్నాయి. చదివి మీరు ఏ అంశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్నారో ఆ అంశాల కొరకు ప్రార్థన చేయ ప్రయత్నిస్తూ ఉన్నాము. మీ అభిప్రాయాలు తెలపవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని తనకు ఒక ప్రక్కన సెలవులో వేలాడుచు ఉన్నటువంటి ఒక బందిపోటు, ఒక నేరస్తుడు అతనికి చెప్పినటువంటి మాట. యేసుప్రభు సెలవు వేయబడినప్పుడు వారు మూడు అక్కడున్న జనులు మూడు సెలవులు చూస్తున్నారు. మధ్యలోని సెలవ విమోచన సెలవ. ఆయనకు కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఇద్దరున్నారు నేరం చేసిన వారు. వారి బందిపోటు వారు, హత్య చేసిన వారు కూడా అని అంచబడుతూ ఉన్నారు. ఈ శిక్ష వారికి న్యాయం. కాని ప్రభు అయిన యేసుకు వేయబడినటువంటి ఆ సిలువ శిక్ష అది అన్యాయమని అందరూ తెలుసుకుంటున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మని రక్షించరాదా అని ఒక నేరస్తుడు అంటున్నాడు. అందరూ మాట్లాడుతున్న దూషణ మాటలు అతను కూడా అన్నాడు. ఇంకొకరు కూడా అతనితో ఏకీభవించాడు. కాని సిలువలో యేసు పలికిన మొదటి మాట విన్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమని ప్రభు ప్రార్థించాడు. అది దైవికమైన మాటగా అతను గుర్తించాడు. ఈ ఇద్దరులో వారు సిలువ మీద ఉన్నారు, మధ్యలో ఉన్న సిలువ విమోచన సిలువ. ఇంకొకతనేమో నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించరాదా అని పలికినవాడు, తిరస్కారము చేసిన సిలువ. కాని ఇంకొకడైతే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని ప్రభువు చెప్పినటువంటి మాటకు ముందుగా తాను పలికిన మాట, నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రాజుగా గుర్తించాడు కనుక ఆయన్ను అంగీకరించినటువంటి వాడు కనుక అంగీకరించిన సిలువ. మనం కూడా, ప్రభు మనతో ఉన్నాడు విమోచకుడు, ఆయన అంగీకరిస్తామా తిరస్కరిస్తామా? కాని ఎప్పుడైతే అతను ప్రార్థన చేసి నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడో అప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. ఈరోజే నువ్వు నాతో కూడా ఉంటావు. మనము మూడు సిలువలు చూస్తున్నామని చెప్తూ ఉన్నాను. ప్రభు యెరూషలేము వీధుల్లో నుండి సిలువను మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఇంకా ఇద్దరిని కూడా తీసుకుని వెళ్లి సిలువ వేయండి అని గవర్నర్ చెప్పాడు. ఈయనలో ఏ తప్పు లేదని పలికిన వాడు ఈయన శిక్షించాడు. విడిచిపెడతానన్నాడు, మీ ఇష్ట ప్రకారమే చేసుకోండి అని చేతులు కడుక్కొని వారిని ప్రభువుని సిలువ శిక్షకు అప్పగించాడు. ఆయన్ను పోనీయక మీరింత పట్టుబట్టి ఆయన సెలవు వేసేటట్టుగా నన్ను ఒత్తిడి చేస్తారా? ఆయన్ని విడిచిపెడతానంటే ఆయనకు బదులుగా బరబ్బను విడిచిపెట్టమంటారా? మరి ఇతన్ని ఏమి చేయమంటారంటే, బరబ్బతో పాటు అతన్ను కూడా వదిలిపెట్టమనుకుండా సిలువు వేయమంటారా? మీ యూదుల రాజు నేనేమి చేస్తానంటే, ఒక నేరం ఆయన మీద పెడుతూ యూదుల రాజైన నజరేయుడైన యేసు యూదుల రాజైన నేరము రాయించిపెట్టి ఇంకా ఇద్దరు నేరస్తులను తీసుకుని పోయి సిలువు వేయమన్నాడు గవర్నర్ పిలాతు. ఆ మూడు సిలువలు కలవరి కొండకొచ్చినాయి. హెబ్రీ భాషలో ఆ కొండను గొల్గతా అంటారు, అనగా కపాలమనబడిన స్థలం. ఎందుకు కపాలమనబడినదంటే, చూడడానికి ఆ స్థలము పొరెలాగా ఉంటుంది, లేక ఆదాము చనిపోయినప్పుడు అతని తలను అక్కడే పాతిపెట్టారని కొందరంటారు. అప్పుడప్పుడు సిలువ వేసిన వాళ్ల పొర్రెలు తలలన్నీ అక్కడ పడి ఉన్నందున ఆ పేరు వచ్చిందేమో. ఎలాగైతేనేమి, కపాలమనబడిన స్థలమునకు ప్రభువును తీసుకొచ్చారు. మధ్యలో ఆయన సిలువును నిలవబెట్టారు. ఇరుప్రక్కల రెండు సిలువలున్నవి. ఈ సిలువలను మనము విమోచించు సిలువ, తిరస్కరించు సిలువ, స్వీకరించు అంగీకరించు సిలువ అని మనం అంటున్నాం. విమోచించు సిలువ ప్రభువుది. దేవుని బిడ్డలారా, సువార్తలో మూడు పర్యాయములు, కుడి ప్రక్క ఎడమ ప్రక్క అని మనము చదువుతాం. ఒకసారి యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఇద్దరైన యోహాను యాకోబులు, వారి తల్లి వచ్చి, నా కుమారులిద్దరూ నీ రాజ్యములో నీకు కుడి ప్రక్క ఒకరు ఎడమ ప్రక్క ఒకరు ఉండేటందుకు స్థలము కోరుచున్నానన్నది. ఇప్పుడు ఆ రాజ్య సింహాసనం సిలువ, ఆ రాజుకున్న కిరీటం ముళ్ళ కిరీటం. ఇప్పుడు ఇరుప్రక్కల ఇద్దరు నేరస్తులు, మధ్య ఉన్నవాడొక్కడే నిర్దోషి. మరొక సందర్భములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానములో కుడి ప్రక్క ఎడమ ప్రక్క గల వారిని గురించి, తీర్పు దినమున కుడి ప్రక్కన గొర్రెలు, ఎడమ ప్రక్కన మేకలుంటాయని చెప్పాడు. ఇప్పుడు సిలువలోనే తీర్పు జరుగుతుంది. మన పాపముల కొరకై సిలువలో చనిపోవటం మాత్రమే కాక లోకానికి కూడా ఇప్పుడు సిలువలో తీర్పు జరుగుతున్నది. ఇద్దరు దొంగలు దూషించినట్లే మనం చదువుతాం బైబిల్లో. ఎందుకంటే చాలా బాధకరమైనటువంటి సిలువ. వారిని కొరడాలతో కొట్టలేదు గనుక వారికి ప్రభువుకున్నంత బాధ లేదు. కొన్నిసార్లు సిలువ వేయబడిన వారు త్వరగా చనిపోరు. రెండు మూడు రోజులు సిలువ మీద వేలాడి ఉండవలసి వస్తుంది. యూదుల ఆచార ప్రకారమైతే వారు త్వరగా చనిపోయి సమాధి చేయబడవాలని వారి కాళ్లు చేతులు విరగ్గొట్టడం జరుగుతుంది. కాని ఆ శిక్ష వారికి బాధ కలిగించిన శిక్ష కనుక వారు దూషిస్తారు, శపిస్తారు. నీ వలననే మాకు ఈ రోజున సిలువ, నిన్ను సిలువ వేయడానికి తీర్మానం చేశారు, నిన్ను ఒక్కనే తీసుకుపోకుండా మమ్మల్ని కూడా తీసుకుపోమ్మన్నాడా పిలాతు. ఎందుకంటే అనేకులు మమ్మల్ని చూచి నేరస్తునికిటువంటి సిలువ శిక్ష అని భయపడదురుగా కాని ఈ విధంగా తీర్పు తీర్చబడ్డది. కాని నీవైతే యూదుల రాజు అని నీ మీద వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, నిజమే ఈయన రాజు, సింహాసనం మీదున్నాడు, గుర్తింపబడిన సింహాసనము. అయినప్పటికీ ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమని చెప్పినప్పుడు ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు. మనమైతే తప్పు చేశాం, ఈ శిక్ష మనకు న్యాయం. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన అన్యాయముగా హింసిస్తున్నారు. నువ్వు దేవునికి భయపడవా అని ఎదుటి నేరస్తునితో చెబుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన్ను దూషిస్తున్నావు అని తోటి దొంగను గద్దించి యేసును ప్రార్థిస్తున్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పాడు. అది అందరి ప్రార్థనగా ఉండవలనని ప్రభువు కోరాడు. అందుకు ప్రభువు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నాడు. ఈరోజే నీవు నాతో కూడా నా రాజ్యములో ఉంటావు. రెండవ వాడు పశ్చాత్తాపడలేదు, నిరీక్షణ లేని జీవితంలోనికి వెళ్లాడు. కొన్నిసార్లు ఎట్లు జీవించినను చివరి సమయంలో, ప్రభువా నన్ను కనికరించవా, నన్ను క్షమించవా అంటే క్షమిస్తాడు కదా అని కొంతమంది ఇష్టం వచ్చినట్లు జీవించి చివరిలో నేను పశ్చాత్తాపడతానంటే వారి క్షమాపణ ఉందా? ఉంది. క్షమాపణ ఇద్దరికీ సిద్ధంగా ఉంది. ఇద్దరి కొరకు ప్రభు మరణిస్తున్నాడు, కాని ఒక్కడే పశ్చాత్తాప పశ్చాత్తాపడగలిగాడు. వెంటనే క్షమాపణ దొరికింది. ఇంకొకడు పశ్చాత్తాపడలేదు, క్షమాపణ లభించలేదు. విమోచకుడు మన మధ్యన్నాడు. పశ్చాత్తాపడే సమయం ఉంది, ఎప్పుడు అని కాదు, ఇదే సమయం, ఇదే రక్షణ దినం. వింటున్నాం, ఆ దేవుని ప్రేమను అంగీకరిద్దాం. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపడి పాపక్షమాపణ కొరకు వేడుకొని పవిత్రపరచబడిన వారి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
మీరింతవరకు దైవజనులు అజరయ్య గారి దేవుని సందేశాన్ని విన్నారు. మీరు వినిన విషయాలను గూర్చి ఇంకా తెలుసుకొనగోరిన ఎడల మాకు వ్రాయండి. మా అడ్రస్: జీవమార్గం, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖమ్మం 507001, ఆంధ్రప్రదేశ్. మా అడ్రస్ మరొకసారి: జీవమార్గం, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖమ్మం 507001, ఆంధ్రప్రదేశ్.